The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం గోపీకృష్ణ కురవి గారి ఆధ్యాత్మిక తరంగాలు కార్యక్రమం September 18, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఓం గణేశాయ నమః. జాత వేద సేదు నవామ సోమ మరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః. శారదా నవరాత్రులు ప్రారంభమైనవి. ఈ మాసాన్ని ఆశ్వీజ మాసం అంటారు. వేద ప్రమాణంగా ఈ ఆశ్వీజ మాసాన్ని ఇషహ అంటారు. ఇషహ అనగా విజయము అని అర్థం. అమ్మవారు రాక్షసులను సంహరించి విజయాన్ని పొందారు. మనం కూడా మనకున్నటువంటి ఈతి బాధలను తొలగింపచేసుకొని మనం కూడా భక్తితో అమ్మవారి యొక్క పాదాలను పట్టుకున్నట్లయితే మనం కూడా విజయం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. మనకి సంకల్ప శుద్ధి ఉంది, సంకల్ప సిద్ధి ఉంటుంది. చితి చింతయోర్మధ్యే చింతాయేవ గరీయసి చితి దహతి నిర్జీవక చింతాదహతి జీవక అంటారు. కాస్త మనకి చింత ఉంది కాబట్టి అమ్మవారి యొక్క చింత ఉండాలి. ఈ శరత్కాలంలో అమ్మవారి యొక్క నవరాత్రుల్ని శారదా నవరాత్రులు అంటారు. శారద అనగా శుద్ధమైనటువంటి ధవలమైన స్వచ్ఛమైన తెల్లని రూపంలో ఉంటారు అమ్మవారు. కనుక అమ్మవారి యొక్క పాదాలని పట్టుకోవాలి. ఈ శారదా నవరాత్రుల్లో నవ అంటే 9 కదా, రాత్రి అనగా సుఖమిచ్చేటువంటిది. అమ్మ పాదాలు పట్టుకొని 9 రోజులు కూడా జాగ్రత్తగా ఆచరించినట్లయితే శారదా నవరాత్రి ఉత్సవములు మనకందరికీ సుఖం అనేటువంటిదే కలుగుతూ ఉంటుంది. ముందుగా ప్రాతకాలంలోనే శరన్నవరాత్రి మహోత్సవాలలో మాతృదేవతలు, పితృదేవతలు, నాంది దేవతలు, కులదేవతలు గణపతికి పొద్దున్నే ప్రారంభంలో నమస్కారం చేసుకోవటం, నదీ తీరానికి కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో స్నానపు గదుల్లో గంగ ఉన్నట్టుగా ప్రార్థన చేసుకొని స్నానం చేసి ఇంటికి గుమ్మానికి పసుపు రాసి తోరణపాకు కట్టుకొని ఈశాన్య భాగంలో గోమయంతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి ధాన్యం పోసి ఒక వస్త్రం పరిచి దాని మీద బియ్యం పోసి బంగారం కానీ వెండి కానీ రాగి కానీ తుదకు మట్టిదైన వారి వారి శక్తి అనుసరించి కలశం పెట్టి పంచామృతాలు అభిషేకం అమ్మవారి యొక్క రూపాన్ని ప్రతిమకి అర్చన చేసి శ్రీ సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయటం, మీ యొక్క భక్తి శ్రద్ధలను బట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి వసతిని బట్టి ఆ ప్రసాదమును నివేదన చేయాలి. ఈ మధ్యకాలంలో 9 నవరాత్రులు కాబట్టి 9 రోజుల్లో రోజుకు ఒక పిండి వంట అన్నారు. ఆ పిండి వంట మనకి చేసేటువంటి శక్తి ఉన్నా లేకపోయినా ఫలం, పత్రం, పుష్పం, తోయం, భక్తి మనకి కావాలి. కనుక మీ యొక్క శక్తిని బట్టి అమ్మవారికి నివేదన పెట్టడం, ప్రతిరోజు లలితా సహస్రనామం, చండీ పారాయణ, సప్తశతి హోమము ఇటువంటివన్నీ కూడా చేస్తూ దేవాలయానికి వెళ్ళండి, అమ్మ అనుగ్రహాన్ని పొందాలి. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేసేటప్పుడు ముందుగా తల్లిదండ్రులు, అదేవిధంగా స్త్రీలందరూ కూడా భర్త యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవటం, మీ ఇంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని నవరాత్రులు యథావిధిగా శ్రద్ధగా చేయాలి. అలా చేయలేనటువంటి వారు కనీసం ఒకరోజైనా సరే అమ్మ అనుగ్రహాన్ని పొందాలి. మనకి మొత్తం 9 దుర్గలు ఉన్నారు, వారినే నవదుర్గలు అంటారు. అటువంటి నవదుర్గలలో శైలపుత్రి అనేటువంటి అమ్మవారు, శైలజ అంటాం కదా, అటువంటి అమ్మవారిని నవదుర్గలలో ఉన్నటువంటి అమ్మవారిని మనం ప్రార్థన చేద్దాం.
వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం.
అమ్మవారు నవదుర్గలలో దుర్గామాత మొట్టమొదటి రూపం శైలపుత్రి అంటారు. ఈ అమ్మవారు ప్రారంభంలో దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. అయితే దక్షుడు యజ్ఞం చేసేటప్పుడు ఈ పార్వతీ అమ్మవారి యొక్క ముందుగా అనగా సతీదేవి రూపంలో ఉన్నారు. ఆ తండ్రి పిలవకపోవటం, పరమశివుని వివాహం చేసుకున్నటువంటి ఆ దాక్షాయిని భర్తకి చెప్పినా వద్దు అని చెప్పినా ఈ అమ్మవారు తన యొక్క పుట్టింటికి వెళ్ళటం, అక్కడ యాగం అంతా ధ్వంసం అయిపోయింది, అమ్మవారు చాలా బాధ పొంది తన భర్తకి అవమానపరిచారని బొటనవేలు, కాలు యొక్క బొటనవేలు భూమికి నొక్కారు. వెంటనే అగ్నిహోత్రం వచ్చింది. మొత్తం అగ్నిలో అమ్మవారు ఆహుతి అయ్యారు. తర్వాత జన్మగా శైలపుత్రి అనేటువంటిది పర్వతరాజు కుమార్తె అయినటువంటి పార్వతీ అమ్మవారుగా ఉద్భవించారు. అంతకుముందు ఆ పర్వతరాజు కుమార్తె కాకముందు ఆ రాజ్యంలో ఆ రాజుగారికి ఆ పర్వతరాజుకి అంత దేదీప్యమానంగా కుటుంబ వృద్ధి లేదు. అమ్మవారే తన యొక్క కుమార్తెగా పుట్టిన తర్వాత ఆ యొక్క వంశం అంతా అభివృద్ధి కలిగింది. మనకి కూడా మన ఇంట్లో పుట్టినటువంటి అమ్మ సాక్షాత్తు పరమేశ్వరి అమ్మవారు ఆ శైలజ అనేటువంటి భావనగా మనం చేసుకోవాలి. ఈ యొక్క నవరాత్రులలో శైలజ అనేటువంటి అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే కుదురు కుదురుతుంది. కుదురు అంటే మూలాధారం. ఈ మూలాధారానికి గణపతి అధిష్టాన దేవత కనుక మనం 9 రోజులు కూడా పూజ చేసేటప్పుడు ఏవో ఒక రకంగా ఫోన్లు కానీ మనసు పరిపరి విధాలుగా తిరుగుతూ ఉంటాయి. అలా తిరగకుండా ధ్యేయతీతి ధ్యానం, మీ ధ్యేయం ఏదైతే ఉందో అదే ధ్యానం. కనుక 10 నిమిషాలు కానీ అరగంట కానీ మీ యొక్క శక్తిని బట్టి అమ్మ యొక్క లలితా సహస్రనామం పురుష సూక్త విధానంగా స్త్రీ సూక్త విధానంగా పంచామృతాలతో అభిషేకం చేసే సమయంలో ఆ మనసు అమ్మవారి యొక్క పాదాల దగ్గర మీ యొక్క దృష్టి కేంద్రీకరించి అమ్మవారి యొక్క నవరాత్రుల్ని ఆరాధన చెయ్యండి. అదేవిధంగా కాళిదాసు గారు చెప్పినటువంటి ఈ పద్యంతో ఈరోజు కార్యక్రమాన్ని మనం పూర్తి చేద్దాం.
చేటీ భవన్ నిఖిల కేటీ కదంబ బనవాటీషు నాకి పటలీ కోటి రచారుతర కోటి మణికిరణ కోటి కరంబిత పదా పాటీర గంధి కుచ సాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత ఘోటీ కులాదధిక ధాటి ముదార ముఖ వీటి రసేన తనుతా.
అమ్మవారు కదంబ వనంలో అమ్మవారి యొక్క అటు ఇటుగా చెలికత్తలు ఉన్నారు, దాసదాసీలు అమ్మవారు వస్తూ ఉన్నారు. అమ్మవారు వస్తున్న సమయంలో అమ్మవారి యొక్క ఆ పర్వతరాజు కుమార్తెనటువంటి పార్వతీ అమ్మవారి యొక్క దేహం నుంచి కూడా సుగంధ ద్రవ్యాలు వస్తూ ఉన్నాయిట. అదేవిధంగా అమ్మవారు తాంబూలం వేసుకున్నారు. అందుకనే మూక కవి అంటారు, అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే విద్య బాగా రావాలి, సభలో కూడా చక్కటి వక్తృత్వం కలగాలి అంటే, వాగ్ధరి అనేటువంటిది కలగాలి అంటే ఈ దసరా నవరాత్రులు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట అమ్మవారికి అద్దం చూపించాలి, తాంబూలం చూపించాలి. అలా చూపించి మరునాడు రాత్రి పూట పొద్దున పూట మనం పూజ చేస్తాం, సాయంత్రం పూట ఈ అద్దము అదేవిధంగా తాంబూలము మహానివేదన ఇవన్నీ పెట్టి మరునాడు పొద్దున పూట ప్రసాదంగా తాంబూలం తీసుకున్నట్లయితే చదువు రాని వాళ్ళకి ఆ తాంబూలం వేసుకున్నంత మాత్రమే చదువు బాగా వస్తుంది. అటువంటి జ్ఞానస్వరూపునైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందుదాం.
చేటీ భవన్ నిఖిల కేటీ కదంబ వనవాటీషు నాకి పటలీ కోటీర చారుతర కోటి మణికిరణ కోటి కరంబిత పద పాటీర గంధి కుచ సాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత ఘోటి కులాదధిక ధాటి ముదార ముఖ వీటి రసేన తనుతాం. అమ్మవారు కదంబ వనవాసిన్యీ నమః. అమ్మవారి యొక్క దాసదాసీలు చెలికెత్తలు జయా విజయ తర్వాత దాసదాసీలందరూ కూడా అమ్మవారితో ఉన్నారు, కదంబ వనంలో తిరుగుతూ ఉన్నారు. దేవతలు అందరూ కూడా గుంపులు గుంపులుగా ముక్కోటి దేవతలు వచ్చి అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉన్నారు, పాదాల మీద పడ్డారు. మనం కూడా అమ్మవారికి పాదాలకు నమస్కారం చేస్తూ ఉండాలి. మనుషుల్ని పూజించేటప్పుడు శిరస్సు నుంచి పాదాల దాకా రావాలి. దేవతా సంబంధమైన పూజ చేసేటప్పుడు నఖశిఖ పర్యంతం అంటాం, పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా అమ్మవారిని చూడాలి. ఈ విధంగా దేవతలు ఆ కదంబ వనంలో అమ్మవారికి నమస్కారం చేశారు. అమ్మవారి యొక్క శరీరం నుంచి వక్షస్థలం నుంచి సుగంధమైనటువంటి వాసన విరాజిల్లుతూ ఉన్నది. ఆ ప్రదేశమంతా కూడా ఆహ్లాదంగా ఉన్నదన్నమాట. అప్పుడు అమ్మవారు తాంబూల చరవణం చేస్తున్నారు. ఆ తాంబూలంలో కూడా మనం చూడండి భక్తి ప్రాధాన్యత భావం. యద్భావం తద్భవతి భావనామాత్ర సంతుష్ట హృదయాయే నమః అంటాం. మనం మంత్రం చెప్పేటప్పుడు తాంబూలంలో భూగి వలేశ కర్పూరే నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. అమ్మ ముత్యభస్మం పెడుతున్నానమ్మా, ముక్తాచూర్ణం, ముక్త అంటే ముత్యం, అంతే ముత్తు అంటారు తమిళనాడులో. అందుకని ఈ ముత్యభస్మం పెట్టాలి. మనకి దగ్గరలో ఈ పారడైజ్ దగ్గర కూడా ఒక పాను 4,000, 3,000, 5,000 కూడా ఉంటుందన్నమాట. అంటే దానిలో జాజికాయ జాపత్రి సుగంధ ద్రవ్యాలు అవన్నీ వేస్తారు. ఆ విధంగా అమ్మవారు భోజనం చేసిన తర్వాత తాంబూల చరవణం చేస్తూ ఆ కదంబ వనంలో తిరుగుతూ ఉంటే పక్కన దాసదాసీలు ఉంటే దేవతలందరూ కూడా గుంపులుగా వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. మనం కూడా అమ్మవారికి పాదాలకు నమస్కారం చేయాలి. ఉరస శిరస దృష్ట్యా ಮನಸಾ ವಚಸಾ ತಥಾ ಪದ್ಭ್ಯಾಂ ಕರಾಭ್ಯಾಂ ಕರ್ಣಾಭ್ಯಾಂ ಪ್ರಣಾಮ ಅಷ್ಟಾಂಗ ಉಚ್ಯತೆ. ಈ ವಿಧಂಗ ಅಷ್ಟಾಂಗ ಸಾಷ್ಟಾಂಗ ದಂಡ ಪ್ರಣಾಮಂ ಚೆಯ್ಯಾಲಿ. ಕರ್ರ ಪಡಿನಟ್ಟುಗಾ ఆడవాళ్ళు ఐదు అంగములతోనే నమస్కారం చేయాలి, మోకాళ్ళ మీద నమస్కారం చేయాలి. ఈ విధంగా అమ్మవారు తాంబూల చరణం చేస్తూ ఉన్నారు. అందుకనే ఒరిస్సా దేశంలో, ఓఢ్ర దేశంలో ఒక మూగి ఆయన ఉన్నారు. ఆయనకి పేరు లేదు, మూగవాడు అంటూ ఉండేవారు. చాలా భక్తి ఉన్నది, అందుకనే భగవాన్ భక్త భక్తిమాన్ అంటారు. భగవంతుడి యొక్క భక్తులకే భక్తుడు భగవంతుడు. ఆ అమ్మవారు కూడా మనుష్య రూపంలో, దైవం మానుష రూపేనా అంటూ కంచి కామాక్షి అమ్మవారు అక్కడ ఈ ఒక పల్లెటూరు స్త్రీ ఏ విధంగా అవుతే ఉంటారో ఆ విధంగా వస్తూ ఉన్నారు. వెంటనే ఈ మూగవాడు వచ్చేది సాక్షాత్తు జగన్మాత, జగద్ధాత్రి, మంగళధాత్రి అనుకొని అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి మూడు సార్లు ప్రదక్షిణం చేసి, అమ్మా నీ తాంబూల చరవణం నాకు ఇవ్వమ్మా నేను నాకు అని ప్రార్థన చేశాడు. వెంటనే అమ్మవారు కాస్త నోట్లో ఉన్నటువంటి ఆ తాంబూల చరవణం చేసినటువంటిది ఆ పిల్ల అతనికి పెట్టారు. వెంటనే మూక పంచశతి అని 500 శ్లోకాలు అమ్మవారి యొక్క పాదాల మీద 100 శ్లోకాలు, అమ్మవారిని వర్ణిస్తూ 100 శ్లోకాలు, అమ్మవారి యొక్క నవ్వు మీద 100 శ్లోకాలు, అమ్మవారి యొక్క ముఖం మీద 100 శ్లోకాలు. ఈ విధంగా మూక పంచశతి అంటారు. అటువంటి వాగ్జరి దేవతలు కూడా ఆనందిస్తారు, నమస్కారం చేస్తారు భక్తులకి. భగవాన్ భక్త భక్తిమాన్ అంటే భగవంతుడి యొక్క భక్తులకే భక్తులైనప్పుడు ఆ దేవుడే, ఆ దేవతే నమస్కారం చేస్తున్నారు కదా భక్తులకి, అప్పుడు దేవతలు కూడా నమస్కారం చేస్తారు. మనం అంత స్థానానికి రావాలి. ఈ నవరాత్రి ఉత్సవాలలో ఉపవాసం ఉంటూ సాయంత్రం పూట మహానివేదన పెట్టి లలితా సహస్రనామం, ఖడ్గ దేవీ ఖడ్గమాల ఇవన్నీ కూడా పూజ అంతాయి, తాంబూలం అలా పెట్టి హారతి ఇచ్చి మంత్రపుష్పం అయిన తర్వాత ఆ తాంబూలాన్ని ప్రసాదంగా తీసుకోవాలి, మరునాడు తీసుకోవాలి. ఆ రోజు రాత్రిపూట అమ్మవారు ఆ తాంబూల ప్రసాదాన్ని చరవణం చేస్తారు. ఆ ప్రసాదంగా మనం భావించి మరునాడు మధ్యాహ్నం పూట, మరునాడు రాత్రిపూట అది మనం తీసుకోవాలి. వాగ్జరి సర్వ దేవతల యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. మీకు ఒక ఉద్దేశం చెబుతాను. తల్లి పిల్లవాడు ఏం చేస్తాడంటే తల్లి ఒళ్ళో ఉంటాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, తాంబూలం వేసుకుంటుంది. అమ్మ నాకు కూడా కొంచెం ఇవ్వమ్మా అంటుంది అంటాడు ఆ పిల్లవాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, సున్నం ఉందిరా, ఎక్కువ తింటే నీకు పొక్కుతుంది నోరు అని అమ్మ ఏం చేస్తుందంటే బాగా నవిలి నవిలి కొంచెం పెడుతుంది అన్నమాట. ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలగాలి. ఈ యొక్క దేవతలు కూడా మనకి మనల్ని చూసి నమస్కారం చేస్తారు. గంగా ప్రవాహంలాగా సభలో వాగ్జరి వాక్చాతుర్యం కూడా వస్తుంది. అటువంటి జగన్మాతకు మనం అందరం కూడా నమస్కారం చేద్దాం.
ద్వైపాయన ప్రభృతి శాపాయుధత్రిదవసోపాన ధూళి చరణ పాపాపహస్వ మనుజపానులీన జవత పాపనోద నిపుణ నీపాలయాసురభిధూపాలకా దురితకూపాదుదుంచయతు మాం రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయిత భగవతీ.
హిమవంతుని యొక్క కుమార్తె పార్వతీ అమ్మవారు. ఆ జగన్మాత ఆ హిమవంతుని యొక్క కుమార్తెగా పుట్టిన మాత్రమునే హిమవంతుడి యొక్క వంశమంతా కూడా తరించింది. మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు అందరూ కూడా పార్వతీ స్వరూపంగా ఉంటారు. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో బాల పూజ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనం చేసినట్లయితే మన యొక్క వంశం అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మవారు కదంబ వనవాసిన్యీ నమ అంటాం కదా, కదంబ వనవాసిన్యీ నమ అనగా ఆ వనంలో అమ్మవారు విహరిస్తూ ఉంటారు. కదంబ పుష్పము ఇవన్నీ ఉంటాయి. అక్కడ అమ్మవారు విహరిస్తున్నటువంటి సమయంలో దాస దాసీలు ఈ వీళ్ళ జయ విజయ అనేటువంటి వాళ్ళు అమ్మవారికి ధూపం వేస్తారు. ధూపం వినా పూజ నప్రశస్తం, సూపం వినా భోజన ప్రశస్తం. భోజనంలో పప్పు లేకపోతే అది భోజనమే కాదు, పూజా కార్యక్రమంలో ధూపం లేకపోతే అది పూజే కాదంటారు. కనుక మనం ప్రతిరోజు కూడా సాయంకాలం పూట ధూపం వేయాలి. అగరబత్తి అదేవిధంగా గుగ్గిలాన్ని మిశ్రం చేసిన తర్వాత అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటే చక్కగా ధూపం వస్తుంది, వాసన వస్తుంది అన్నమాట. మనం ప్రతిరోజు చేయాలి. అలా చేయలేకపోయినా మన పూర్వీకులు చూడండి, గురువారం నాడు ఆదివారం నాడు సాయంత్రం పూట ఇంటికి ధూపం వేస్తారు. ఇల్లే దేవాలయం, మన యొక్క దేహమే దేవాలయం. కనుక ఆడవాళ్ళందరూ కూడా స్నానం చేసిన తర్వాత తలంటి పోసుకున్న తర్వాత ధూపం చక్కగా కురులకు వేస్తూ ఉంటారు.
కనుక ప్రతిరోజు కూడా ఇంట్లో ధూపం వేయాలి. అలా వేయలేకపోయినా గురువారం నాడు ఆదివారం నాడు చేయాలి. ఈ విధంగా అమ్మవారికి ధూపం అంటే ఇష్టం. కదంబ వనంలో తిరుగుతూ ఉంటారు, విహరిస్తూ ఉంటారు. అమ్మ, నీ యొక్క అనుగ్రహంతో హిమవంతుని యొక్క వంశం తరించింది, మమ్మల్ని కూడా తరింపచేయమ్మా. అదేవిధంగా నీ యొక్క జ్ఞాన హస్తాన్ని మాకు ఇవ్వమ్మా. మేము కూపంలో ఉన్నాం, కూపస్థ మండూకంలాగా ఉన్నాం, ఈ యొక్క బావిలో ఉన్నాం, అజ్ఞానం అనేటువంటి బావిలో ఉన్నాం. నీ జ్ఞానం అనేటువంటి హస్తాన్ని మాకు ఇచ్చినట్లయితే జ్ఞానాతేవ కైవల్యం, కైవల్యాన్ని పొందుతామమ్మా. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం అంటూ మళ్ళీ మాకు జన్మ అక్కర్లేదు. పోతనగారు చెప్పినట్టుగా శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంభ్రంభకున్ దానవోద్రేక స్తంభకు కైలిలోల విలసక్ దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్. కైవల్యం రావాలి, శ్రీ కైవల్యం. అంత స్థానానికి నీ అనుగ్రహం కలగాలమ్మా అంటూ మనం ప్రతిరోజు కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు మనం చేస్తూ ఉండాలి. నకర్ణాయే శృణ్వంతి అకర్ణాయై. మనకి చెవులు ఉన్నా భగవంతుడి యొక్క కథ వినకపోతే చెవులున్నా అది ఉపయోగం లేదన్నమాట. కనుక ఇంట్లో కుదరకపోతే దేవాలయానికన్నా వెళ్ళాలి. ఆ దేవాలయంలో అమ్మవారి యొక్క లలితా సహస్రనామం, దేవీ ఖడ్గమాలం, దేవీ మహాత్యం, చండీ పారాయణ చేస్తున్న సమయంలో ఒక అరగంటైనా ఆ పదాలు విన్నట్లయితే ఆ కర్ణరసాయనం కథాసారం మన యొక్క చెవికి పోటు వచ్చింది కాబట్టి మందు వేసుకుంటున్నట్టుగా ప్రతిరోజు మనం చేయలేకపోయినా సంవత్సరానికి ఒకసారి ఈ శారదా నవరాత్రి ఉత్సవాలలో దేవీ భాగవతాన్ని మనం చదువుతూ ఉండాలి. పూర్వకాలంలో లక్షల్లో జపం చేసేవారు, లక్షణంగా ఉండేవారు, లక్ష్యాన్ని చేరేవారు, పిడికిల్లో భోజనం చేసేవారు, ఘడియల్లో నిద్రపోయేవారు. మనం చూడండి, ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాం కానీ ఒక లక్ష జపం చేయలేకపోతున్నాం. ప్రతిరోజు చేయాలంటే చేయలేం. పూర్వకాలంలో రేపటి గురించి ఆలోచించేవారు కాదు. మరి ఈ కలియుగంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశంలో, సమయంలో, ఉద్యోగ ధర్మాలలో ఉరుకులు పడుకులుగా ఉన్నటువంటి సమయంలో రోజు చేయలేకపోయినా ఈ దసరా ఉత్సవాలు మనం చేస్తూ ఒక లక్ష జపం చేసిన లక్షణంగా లక్ష్యాన్ని మనం చేరుతాం. ఘడియా అంటే 24 నిమిషాలు అనమాట. ఒక 4 లేక 5 ఘడియలు. ఘడియా అంటే 24 నిమిషాలు అంటే ఒక గంటన్నర 2 గంటలు పడుకుంటారు. లక్షల్లో జపం చేసేవారు అనమాట. పిడికిల్లో భోజనం చేసేవారు, 3 గుప్పెట్లు 5 గుప్పెట్లు ఆ పిడికిడే ఉన్నంత పరిమాణంలో వారు భోజనం చేస్తూ ఉండేవారు. త్యాగరాజస్వామి వారు 96 కోట్ల రామనామ సంకీర్తన చేశారు 40 సంవత్సరాల లోపే. మనకి ఒక్కొక్కరికి 50-60 వస్తుంది, కానీ ఒక్కడు కూడా చేయలేకపోతున్నాం మనం. కనుక అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ దసరా ఉత్సవాలలో మీరు ఏ విధంగా అయినా ఎన్ని నదులున్నా చివరికి సముద్రంలో కలవాల్సిందే. మీరు గౌరీ అనండి, పార్వతీ అనండి, లక్ష్మీ అనండి, కాళిక అనండి, దుర్గా అనండి, మీరు ఏదైనా అమ్మవారిని పట్టుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. మీరు ఒక్కసారి మీ తల అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెడితే ఇంకా ఎవరి దగ్గర కూడా పాదాల మీద తల పెట్టవలసినటువంటి పని లేదు, మొత్తం అమ్మ చూసుకుంటుంది.
యాళీభిరాత్తనులాలీ లసత్ ప్రియ కపాలీ సుఖే లతి భవా వ్యాళీ నకుల్య సితచూలి భరాచరణ ధూళి లసన్ మునిగణ పాళీ భృతిస్రవసితాళీ దళం వహతి యాళీ కశోభితిలక సాళీ కరోత్ మమ కాళీ మనస్వపదనాళీ కసేవన విధౌ.
ఆ జగన్మాత యొక్క భక్తులు, జ్ఞానులైనటువంటి వారు, మునులు అందరూ కూడా అమ్మవారి యొక్క పాదాల కింద ఉన్నటువంటి ఆ రజస్సును, మట్టిని వంటికి రాసుకుంటారు. అలా రాసుకున్న మాత్రమే గంగలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. మనం శివాభిషేకం చేసేటువంటి సమయంలో కూడా విభూతి ఏ విధంగా అయితే రాసుకుంటామో, ఈ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శారద నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి యొక్క విగ్రహాలని ఊరేగిస్తూ ఉన్న సమయంలో ఎక్కడైతే ఆపుతారో దాని కింద ఉన్నటువంటి మృత్తికను తీసుకుని వంటికి రాసుకోవాలి. అందుకనే గజమృత్తిక అంటారు. గోశాలలో ఉన్నటువంటి మృత్తిక కానీ, అదేవిధంగా గజశాలలో ఉన్నటువంటి మృత్తిక కానీ, అదేవిధంగా అశ్వం అంటే గుర్రము ఉన్నటువంటి ప్రదేశంలో ఆ మృత్తికను, ఇవన్నీ కూడా లక్ష్మీస్థానాలు అంటారు. కనుక అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి మృత్తికను వంటికి రాసుకున్నట్లయితే గంగలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క చెవి దగ్గర ఉన్నటువంటి తాళీదళం వహతి, తాటాకులు, అమ్మవారి యొక్క తాటంకములు ఉంటాయి కదా, సూర్యుడు చంద్రుడు, ఆ తాటి ఆకులని పెట్టుకుంటుంది అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క చెవి దగ్గర ఉన్నటువంటి సూర్యచంద్రుల్లాగా ధగద్ధగాయమానంగా మెరిసిపోతోంది, అమ్మా నీకు నమస్కారము అని ఈ యొక్క శ్లోకంలో మనకి తెలుస్తోంది. పూర్వం అభిరామ భట్టు అని తమిళనాడులో ఉండేవారు. ఆయన దేవాలయంలో ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉండేవారు. ఒకసారి రాజుగారు వచ్చినప్పుడు ఆ భక్తుడు లేవల వెంటనే లోపలికి వెళ్ళారు. అమ్మవారికి నమస్కారం చేశారు, వచ్చారు. ఏమి నాయన, నువ్వు బ్రాహ్మణులాగా ఉన్నావు, చక్కగా విభూతి పెట్టుకున్నావు, లేవలేదు ఏమిటి అంటే ఆయన ధ్యానంలో ఉన్నాడండి. అంటే ఇవాళ తిథి ఏమిటి అడిగారు. అడిగితే ఇవాళ పౌర్ణమి తిథి అండి అన్నారు. సరే సాయంత్రం వస్తాను, అమ్మవారిని దేవాలయంలో చంద్రుణ్ణి చూపించు అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ రాజుగారు. సాయంత్రం పూట వచ్చాడు, 5:30 దాటింది రాజుగారు వచ్చే సమయానికి. అక్కడ ఉన్న భక్తులు కూడా ఈ యొక్క అభిరామ భట్టు యొక్క శిరస్సుని ఖండన చేస్తారు అనుకుంటూ ఉన్నారు. ఇవాళ అమావాస్య కదా, చీకటిగా ఉంది, ఇవాళ నువ్వు పౌర్ణమి అన్నావు అని ఆ రాజుగారు అన్నప్పుడు అవునండి అంటూ అమ్మవారికి నమస్కారం చేశారు. అమ్మవారి యొక్క ముఖం చంద్రబింబంలాగా ఉంది. అందుకనే చంద్రుడి యొక్క నవగ్రహాలలో చంద్రుడికి ప్రత్యధి దేవత గౌరీనామాన్ని మనం పెడతాం, మనం మంత్రం చెబుతూ ఉంటాం. ఆ విధంగా అమ్మవారి యొక్క ముఖము చంద్రమండలంలాగా, చంద్రబింబంలాగా ఉన్నది. చక్కటి జ్యోత్సన అంటే వెన్నెలగోడ. శారదరాత్రులు ఉజ్వల సత్తర తారక హార పంక్తులంచారు తరంబులయ్యే వికసన్ నవకైరవ గంధ బంధురోదార సమీర సౌరభముదాల్చి సుధాంసి వికీర్యమాన కర్పూరవరాగ పాండురుచి పూరములంబర పూరితంబులై. అంటే పచ్చకర్పూరాన్ని చూర్ణం చేసి అలా పైకి వేసినప్పుడు ఏ విధంగా అయితే తెల్లగా ఉంటుందో, శరత్కాలంలో కూడా రాత్రిపూట ఆ విధంగా చంద్రబింబము వెన్నెల ఉంటుంది, తేట తెల్లగా ఉంటుంది. శారద అనేటువంటి నామము కనుకనే శరత్కాలం వచ్చింది అన్నట్టుగా ఆ రాజు ఎప్పుడైతే అడిగారో అమ్మవారికి నమస్కారం చేస్తే భక్తుడి యొక్క మనస్సులో ఉన్న భక్తిని అమ్మవారు గ్రహించి వెంటనే చెవికి ఉన్నటువంటి తాటంకం ఒకటి తీసి అలా పైకి వేస్తే రాత్రిపూట కదా ఆ తాటంకం మెరిసిపోతూ చంద్రుల్లాగా ఉన్నది, ఆ కిరణాలన్నీ కూడా వెన్నెలలాగా ఉన్నాయి. అప్పుడు ఆ రాజు చాలా ఆనందించి నీ వల్లన కదా అమ్మవారి యొక్క చెవి తాటంకాన్ని నేను చూశాను అని అనుకున్నారు. అందుకనే జనాభా లెక్కలో ఎవరైనా ఉంటారు కానీ జననీ లెక్కలో ఉండాలి. కనుక మనం మన ఇంట్లో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎవరొచ్చినా రాకపోయినా అమ్మవారికి మనం చేస్తున్నాం అనేటువంటి తెలియాలి. సత్యాయ మిత భాషేన, సత్యం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా మితంగా ఉంటారు, పెద్దగా మాట్లాడరన్నమాట, ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటారు. కనుక ఈ జగన్మాత అమ్మవారి యొక్క తాటంకములు ఆ విధంగా మెరిసిపోతూ ఉన్నటువంటి సమయం. అదేవిధంగా అమ్మవారిని ఖాళీ రూపంతో మనం కొలుస్తూ ఉంటాం. అమ్మవారి యొక్క బాలభాగంలో ఉన్న కుంకుమ ఏదైతే ఉందో అది సూర్యకిరణాల్లాగా, సూర్యుడిలాగా ధగధగాయమానంగా మెరిసిపోతూ ఉన్నది. మరి ఎండాకాలంలో సూర్యుడు వచ్చినప్పుడు భూమి మీద ఉన్న నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతాయి కదా. అలాగే అజ్ఞానం అనేటువంటి సంసారం అనే సముద్రంలో మేము ఉన్నామమ్మా, నీ సూర్యకిరణాలతో ఆ నీటిని ఎండగట్టేశాయి, ఆ భూమిని మొత్తం కూడా నీళ్లు లేకుండా చెయ్యమ్మా, మా అజ్ఞానాన్ని తొలగించు, సంసారంలో మాకు బాధ లేకుండా చూడు అని అర్థం. అమ్మవారి యొక్క నామాన్ని మనం ఎప్పుడూ స్మరిస్తూ ఉంటే మన మనస్సు అమ్మవారి యొక్క పద్మంలో 6 పాదములు ఉన్నటువంటి భ్రమరం, షట్పదం అంటాం కదా, ఎప్పుడు అక్కడే తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఆ మధురాన్ని స్వీకరిస్తూ, మధువుని స్వీకరిస్తూ మా అది మత్తుగా ఏ విధంగా అయితే ఉంటుందో, నా చిత్త మధురమును దేవీచరణ కమలములో ఉన్నటువంటి ఆ రసామృతాన్ని త్రాగి నన్ను అనుగ్రహించమ్మా అంటూ మనం భావన చేస్తూ ఉండాలి. ప్రాపంచికులు బయట విషయాల్ని చూస్తూ ఉంటారు, ఆధ్యాత్మికంగా యోగులు సాధువులందరూ కూడా అమ్మవారినే చూస్తూ ఉంటారు, నామాన్నే స్మరిస్తూ ఉంటారు. కనుక మనం కూడా అమ్మవారి మీద దృష్టే పెట్టాలి తప్ప వేరే ఫోన్లు వచ్చినాయనో, ఇంట్లో ఏమవుతుందో అనేటువంటిది అక్కర్లేదు. ఒక 10 నిమిషాలైనా అరగంటైనా దేవాలయంలో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం, ఆనందిద్దాం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
బాళామృతాంశునిభఫాల మన గరుణచేలా నితంబ ఫలకే కోలాహలక్షపితకాల మరాకుశలకీలాల శోషణ రవి స్థూలాకుచే జలదనీలాకచే కలితలీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతిశీల దధాత్ హృది శైలాధిరాజ ధనయా.
వివాహం కాని వాళ్ళు కానీ, వివాహం అయినటువంటి వారైనా సరే అమ్మవారిని గౌరీదేవతని పూజిస్తూ ఉండాలి. అలా పూజించినట్లయితే శైలాధిరాజ తనయ, హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీ అమ్మవారు తన యొక్క వంశాన్ని, బడాయిని, దిగంతములకు పుట్టింటి వారి యొక్క వంశాన్ని, కీర్తిని ఏ విధంగా అయితే
దిగంతరములకు కూడా వ్యాపింపచేసిందో ఆ విధంగా స్త్రీలు కూడా గౌరీదేవత యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఇటు పుట్టింటి వారిని అటు మెట్టింటి వారిని కూడా తరింపచేసేటువంటి శక్తి కలుగుతుంది అని అమ్మవారి యొక్క అనుగ్రహం. అందుకని నమఃకూప్యాయ చ భట్యాయ చ నమకంలో ఉంది. నమఃకూప్యాయ చ అంటే నది అన్నమాట. ఒక సముద్రం పొంగిందనుకోండి, సునామీ వచ్చిందనుకోండి, ఒక పక్కనే వెళ్తుంది తప్ప రెండో పక్కకి వెళ్ళదు. కానీ నది ఏమిటి, ఈ ఒడ్డున ఆ ఒడ్డున మధ్యలో నది వెళ్తున్నప్పుడు వరద వస్తే ఈ కుడి పక్కన ఎంతవతే వెళ్తుందో ఎడమ పక్కకి కూడా అంతే వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా ఒక వారధిలాగా పుట్టింటి వారికి అత్తవారింటికి ఈ యొక్క ఒడ్డు ఆ ఒడ్డు మధ్యలో ఈ నది ఉన్నట్లుగానే స్త్రీలను అందరినీ కూడా నదులతో పోలుస్తూ ఉంటారు. కావేరి, గంగ, గోదావరి అనేటువంటి నామములు ఏ విధమైతే వచ్చాయో ఆ విధంగా జగన్మాత యొక్క అనుగ్రహంతో 8వ సంవత్సరం వయసు నుంచి ఆడపిల్లలకు గౌరీ శ్లోకాలు చెబుతూ ఉన్నట్లయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కటి భర్త కూడా లభ్యమవుతాడు. బాలామృతాంశు నిభఫాల అని మనం చెప్పాం. అంటే అమ్మవారి భక్తులు ఎవరైతే ఉంటారో అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క దృష్టి, అమృత దృష్టి ఆ భక్తుల మీద పడుతుంది. భక్తులు ఆనందంగా ఉంటారు. అదేవిధంగా స్థితి కారకత్వం కూడా చంద్రుడు అన్నమాట. చంద్రమా మనసో జాతాహ, చంద్రకిరణముల వల్లనే విత్తనాలన్నీ కూడా మొలకెత్తుతాయి. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. సూర్యకిరణాలు చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడి యొక్క కిరణాలు సాయంత్రం పూట ఔషధుల మీద పడి విత్తనాలన్నీ కూడా మొలకెత్తుతాయి, అంకురిస్తూ ఉంటుంది. అటువంటి జగన్మాత సర్వదా ఈశ్వరునికి నమస్కారం చేసేటువంటి స్వభావం కలిగి అమ్మవారు. అంటే భర్తని గౌరవిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి యొక్క పూజలు ఎవరైతే చేస్తారో వారందరూ కూడా భర్త యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు, భర్తతో ప్రియంగా ఉంటారు. గిరిజాదేవి నా హృదయంలో ఎప్పుడూ ఉంటుంది అనే మనస్తత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో భక్త యొక్క అనుగ్రహం కూడా పొందుతారు ఆ స్త్రీలు అందరూ కూడా. అప్పుడప్పుడు మనకి బాధలు వస్తూ ఉంటాయి. శూలాయుధ ప్రణతిశీల, పరమశివుడి యొక్క శిర చేతిలో ఉన్నటువంటి త్రిశూలం రాక్షస సంహారం చేస్తుంది కదా, అదేవిధంగా దుర్గా అమ్మవారి రూపంలో, కాళీ రూపంలో కూడా ఆ దుష్ట శిష్టనా శిష్ట రక్షణ చేయటానికి మధుకైటభులు, చండ ఋషుంభులు, శుండ వీళ్ళందరినీ కూడా అమ్మవారు ఆ శూలాయుధంతో, కాళికా రూపంతో వారి యొక్క శిరస్సుని ఖండన చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మా యొక్క ఈతి బాధలన్నీ కూడా తొలగింపు చెయ్యమ్మా అంటూ మనం ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి. దేవతల యొక్క కష్టాలని తొలగింపజేసినటువంటి అమ్మవారు. పాపములు అనేటువంటి జలములు ఏవైతే ఉంటాయో ఆ జలాన్ని ఇంకింపచేయాలి అంటే బడభాగ్ని కావాలి. అమ్మవారి యొక్క పాలభాగంలో ఉన్నటువంటి ఆ కుంకుమ, ఆ సింధూరమే ఆ బడభాగ్నిలాగా ఆ దేవతల యొక్క కష్టాలు అనేటువంటి సముద్రాన్ని ఇంకింపచేస్తూ ఉంటుంది ఆ జగన్మాత. బాలామృతాంశు నిభఫాల, అమ్మవారి యొక్క చూపుల వలన ఆనందంగా మనం ఉంటాము. అమ్మవారి యొక్క దృష్టి మన మీద పడేటట్లుగా ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో చేస్తూ అమ్మ మాత రూపంలో, తల్లి రూపంలో ఉంటారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అంటూ ఆ జగన్మాతకి మనం ప్రార్థన చేద్దాం. ఓం దాసాయ మానసు మహాసా కదంబ వనవాస కుసుంభ సుమనో వాస విపంచీకృతరాస విధూత మధుమాస రవింద మధుర కాసారసూనతతిభాసాభిరామతనురాస రసీత కిరణ నాసా మణి ప్రవర భాస శివాతిమిరమాస దయే దుపరతి. వసంతకాలంలో అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా చిగురిస్తూ కోకిలలు, చిలుకలు కుహూ కుహూ అన్నట్టుగా ఆ అమృత చంద్రుడి యొక్క కిరణములు ఏ విధంగా అయితే ప్రసారం చేస్తూ ఉంటుందో, అలా విరాజిల్లుతూ ఉంటుందో, అమ్మవారు కదంబ వనంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పద్మాలన్నీ కూడా అమ్మవారి వంక చూస్తూ ఉన్నాయి. అమ్మవారు ఒకనొక సమయంలో ఒక వీణ తీసుకొని అలా మీటుతూ ఉంటే అక్కడ రాగం, ఒక మోదం, ప్రమోదం ఆనంద రూపంలో ఉంది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాతు ఆనందే వఖల్ విమాని భూతాని జాయంతే. చక్కగా శృతి బాగా చెబుతూ ఉన్నది. మనం ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి. అందుకని వేదం చదువుకున్న వాళ్ళు, గోదావరి నీళ్లు త్రాగితే వేదం వస్తుంది, కావేరీ నీళ్లు త్రాగితే రాగం వస్తుంది అంటారు. తమిళనాడులో ప్రతి ఇంట్లోనూ ఒక మృదంగమో వైలినో ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. అదేవిధంగా గోదావరి తీరంలో కూడా అందరూ వేద పండితులు ఉంటారు. మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఏమండి మీది కృష్ణా జిల్లా కదా, మరి మీ పరిస్థితి ఏమిటి అన్నారు. మాది నృత్యం కూడా వస్తుందయ్యా, కూచిపూడి అగ్రహారంలో పుట్టినవాణ్ణి నేను, కనుక సంగీతం కానీ నృత్యం కానీ వేదం కానీ అన్నీ మాకు వస్తాయి అని చెప్పాం. అంటే ప్రాంతీయ అభిమానం తప్ప వేరే ఉద్దేశం కాదు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఏ ఊర్లో ఉన్నా ఏ దేశమైనా సరే, అది తెలుగా ఇంగ్లీషా హిందీనా తమిళమా మలయాళమా ఉర్దూనా కన్నడమా అనేది అక్కర్లేదు, భావం కావాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే చంద్రకిరణములు ఏ విధంగా అయితే చక్కగా విస్తారంగా చక్కగా వెన్నెలలాగా వినోదంగా ఉంటుందో అమ్మవారి యొక్క అనుగ్రహం మనం అందరం కూడా పొందుతూ ఉన్నాం. అమ్మవారు నాసాగ్ర ముక్తి మౌక్తికం పెట్టుకున్నారు, బుత్యం పెట్టుకున్నారు. అక్కడ ముక్కు పుడక పెట్టుకున్న సమయంలో కన్యాకుమారిలో చూడండి, అమ్మవారి యొక్క ముక్కు పుడక చాలా ధగద్ధగాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. అందుకని అమ్మవారికి ఎదురకుండా ఈ యొక్క ధ్వజస్తంభం దగ్గరలో ఉన్నటువంటి తూర్పు ద్వారం తలుపులు మూసేస్తారు. ఎందుకని అంటే తలుపులు ధరిస్తే ఎదురకుండా సముద్రం కనబడుతూ ఉంటుంది. పూర్వం ఆ సముద్రంలో పడవలు వస్తూ ఉన్నప్పుడు రెండు పడవలు అది సిగ్నల్ ఏమో అనుకుంటూ అలా వచ్చి రెండు కూడా గుద్దుకున్నాయి. అమ్మవారి యొక్క ముక్కు పుడక చాలా దూరంగా వెళ్తూ ఉంటే బాగా దగ్గరగా కనబడుతూ ఉంటుందన్నమాట. అందుకని సంవత్సరానికి ఒక 4 రోజులు 5 రోజులు తలుపులు తీస్తారు, మిగతా రోజులంతా కూడా తలుపులు వేస్తారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలోను చైత్రమాసంలోను ఆషాఢమాసంలోను అమ్మవారి యొక్క విగ్రహానికి ఎదురకుండా ధ్వజస్తంభానికి ఉన్నటువంటి దగ్గరలో ఉన్న ఆ తూర్పు ద్వారాన్ని 4 రోజులు లేక 5 రోజులు తీస్తారు, మిగతా రోజులంతా కూడా మూసేసే ఉంటాయన్నమాట. అమ్మవారు పూర్వకాలంలో యజ్ఞం చేసినటువంటి వారందరూ కూడా కాళ్ళకి కడియాలు పెట్టుకునేవారు ఆడవాళ్ళు, ముక్కుకి బులాకులు పెట్టుకునేవారు, చక్కగా గాజులు అరవంకీలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉండేవారు. అంటే లక్ష్మీవంతంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా మన భారతీయ సాంప్రదాయంలో కట్టు బొట్టు జుట్టు అన్నారు. అదేవిధంగా వస్త్రంలో కూడా చక్కని వస్త్రం వేసుకోవాలి. అలా వస్త్రాన్ని ధరించినట్లయితే సర్వదేవత్యో వై వాస, సర్వదేవతలు కూడా ఆ యొక్క వస్త్రంలో ఉంటారు. అందుకనే మనం పూర్వీకులు చూడండి, ప్రతిరోజు కూడా ఎంతో కొంత ధనం సంపాదించినా సంపాదించకపోయినా ఆనందంగా మటుకు ఉంటారు. అది ఎందుకు అంటే కట్టు బొట్టు జుట్టుతోనే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారు వారింట్లో తాండవిస్తూ ఉంటుంది. మన స్త్రీలందరూ కూడా పిల్లలందరూ కూడా కనీసం ఈ ఉద్యోగ ధర్మాలలో కానీ అదేవిధంగా చదువుల్లో కొన్ని కుదిరి కుదరకపోయినా ఈ దసరా ఉత్సవాలలో పండగప్పుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి వారి యొక్క వస్త్ర ధారణ కూడా చక్కగా పెట్టుకోవాలి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగితే జ్ఞానరూపిగా ఉంటుంది అమ్మవారు. జ్ఞానం భాషించాలన్నా భాషించింది భాషించాలన్నా ఆ అమ్మదయ ఉంటే కానీ మనకి రాదు. కనుక యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తశ్చై 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 నమో నమః, విద్య రూపంలో ఉంటుంది, లక్ష్మీ రూపంలో ఉంటుంది, సరస్వతి రూపంలో లజ్జారూపంలో కూడా ఉంటుంది ఆ అమ్మవారు. కనుక ఈ జగన్మాత శరదా నవరాత్రి ఉత్సవాలలో కనీసం సాయంకాలం పూట సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో లలితా సహస్రనామాన్ని దేవీ ఖడ్గమాలని చదివితే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 ఫలితాలు వస్తాయి. కనుక ప్రతిరోజు 3 పూట్ల పూజ చేయాలి, కనీసం పొద్దున సాయంత్రం చేయాలి. ఒకవేళ ఉద్యోగ ధర్మాలలో కొన్ని పొద్దున పూట కుదరకపోయినా సాయంకాలం పూట నవరాత్రులు అన్నాం కాబట్టి ఆ రాత్రి ప్రారంభ సమయంలో అమ్మవారి యొక్క శ్లోకాలు చదివినట్లయితే 3 పూటల ఫలితం కూడా వస్తుంది.
ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమశివాయ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ విధంగా ప్రతిరోజు మనం చేసేటువంటి పనులలో మానసికంగా స్మరిస్తూ ఉండాలి, భగవన్ నామం చేస్తూ ఉండాలి. త్యాగరాజస్వామి వారు కూడా 96 కోట్ల రామనామ సంకీర్తన 40వ సంవత్సరానికి పూర్తి చేశారు. ఈ కాలంలో లక్షలు సంపాదిస్తున్నాం కానీ లక్ష్యాన్ని చేరలేకపోతున్నాం, లక్షణంగా ఉండలేకపోతున్నాం. కనీసం భగవత్ నామాన్ని ఆ మంత్రాన్ని 100 జపం కూడా చేయలేకపోతున్నాం. కనీసం ఈ భగవన్ నామ స్మరణ మనం చేస్తూ ఉన్నాం, భగవత్ కథలు వింటూ ఉన్నాం. మనం పూజా కార్యక్రమంలో స్వామివారికి అరటిపండు నివేదన పెడుతూ ఉంటాం. మామూలుగా అరటిపండు తాంబూలానికి పనికిరాదు. ఎందుకని అనగా విత్తనం లేదు కదా, పూర్వం దూర్వాసో మహర్షి గారు తపస్సు ఉన్న సమయంలో ఇంద్రుని యొక్క కుమారుడు తిలోత్తమ ఇద్దరూ కూడా ఆ దూర్వాసో మహర్షి గారు జపం చేసేటువంటి తపస్సు చేసేటువంటి ప్రదేశానికి వచ్చారు. కామక్రీడలతో భోగాలతో అనుభవిస్తూ ఉన్నారు, ప్రియంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతవరకు కూడా జై చింతాయామితి ధ్యానం ఆయన యొక్క ధ్యానం చేస్తూ ఉన్నారు, భగవన్ నామస్మరణ చేస్తూ ఉన్నారు, మానసికంగా తపస్సు చేస్తూ ఉన్నారు. కాస్త కలకల వినబడింది, అంటే శబ్దం వినబడింది. చూచారు, ఆ స్త్రీ పురుషులను చూడంగానే దూర్వాసో మహర్షికి గారు కూడా కాస్త మనోవికారం కలిగింది, కామవికారం కలిగింది. వెంటనే భార్గవత్స్యవన ఆప్నువాన ఔరవ జామదగ్ని పంచారుషయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రం అంటాం. ఆ శ్రీవత్సస గోత్రంలో శ్యవన మహర్షి గారి యొక్క కుమార్తె ఉన్నది. ఆమెని వివాహం చేసుకుంటాను అని ఈ దూర్వాసో మహర్షి గారు శ్యవన మహర్షి గారి దగ్గరికి వెళ్ళారు. తప్పకుండా మా అమ్మాయి కాస్త నోరు పెద్దగా ఉంటుంది, ప్రియంగా మాట్లాడిన ఆయన అన్నారు. మామూలుగా దూర్వాసో మహర్షి గారు చాలా కోపం. ఒకనొక సమయంలో ఆయన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు దూర్వాసో మహర్షి గారికి, అదేవిధంగా శ్యవన మహర్షి గారి యొక్క కుమార్తె అయినటువంటి కందలికి వివాహం జరిగింది. ప్రియంగా ఉన్నారు, రోజులు గడుస్తూ ఉన్నాయి, ఈయన తపస్సు చేస్తూ ఉన్నారు. భార్య పిలిచింది, అది వినబడల. మనం చూడండి, మనం జపం చేస్తూ ఉంటాం పూజామందిరంలో, ఎవరు ఫోను చేశారు, ఎవరు ఇంటికి వచ్చారు, ఇంట్లో ఆడవాళ్ళు ఏ పోపు పెట్టారు, ఏది వండుతున్నారు అని మనం తెలుసుకుంటాం ఆ వాసన వల్ల. కానీ పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయం. భగవంతుడితో లయమైపోవాలి. అలాగా తన్మయత్వంగా జపం చేస్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి ఏ వాసన మనకి రాదు. ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తూ ఉన్నా, ఫోను మోగినా, అవేమీ మనకి వినపడదు. భగవంతుడితో లయం అవుతూ ఉంటాం. ఆ విధంగా దూర్వాసో మహర్షి గారు తపస్సు చేస్తూ ఉన్న సమయంలో వారి భార్య అయిన శ్యవన మహర్షి గారి యొక్క కుమార్తె కందలి పిలవంగానే ఆయన పలకల కోపం వచ్చింది. వెంటనే ఆ దూర్వాసో మహర్షి గారు తపఃప్రభావంతో కళ్ళు తెరవంగానే చింతపిక్కలలాగా ఉందన్నమాట ఆయన యొక్క నేత్రములు. అగ్నిహోత్రములుగా ఉన్నాయి, ద్వాజ్వల్యమానంగా ఉన్నాయి. ఆ వేడి దృష్టితో, ఆ దృష్టి చూడంగానే వేడి అంతా కూడా ఆ కందల మీద పడి ఆమె భార్య భస్మం అయిపోయింది. అయ్యో మామగారు ఏమనుకుంటారో ఏమిటి అనుకొని మళ్ళీ చేతిలో నీళ్లు పోసుకొని కమండలంలో ఉన్న నీళ్లు ఆ భస్మం మీద చల్లంగానే అరటి చెట్టుగా వచ్చారు. అందుకని కదలి అనేటువంటి నామం వచ్చింది. కనుక ఆ శ్యవన మహర్షి గారు తన అల్లుడు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని, ఆయన చేసినటువంటి పనిని తెలుసుకొని ఈ కదలీ పండు, అరటి పండు ఎవరైతే భగవంతుడికి నివేదిస్తారో వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు తొందరగా తీరుతాయని చెప్పారు. కనుక అరటి పండు భగవంతుడికి నివేదన చెయ్యాలే కానీ తాంబూలానికి పనికిరాదు. విత్తనం ఉన్నదే తాంబూలం ఇవ్వాలి. కనుక ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి పూజా కార్యక్రమాలలో ఆ అరటి పండ్లు కదలీ ఫలాలు, దానినే రంభాఫలము కూడా అంటారు, ఆ పండు దేవుడికి నివేదన పెట్టండి. కనీసం ఒక పాలు గ్లాస్ అయినా పెట్టచ్చు, గ్లాసులో పాలు పోసి దేవుడికి నివేదన పెట్టవచ్చు. పూర్వకాలంలో మహానివేదన పెట్టేవారు, రోజు అన్నం వండి పెట్టేవారు. అలా మనం చేయలేకపోతున్నందువల్ల మహానివేదన పెట్టలేకపోయినా కాస్త పానకం వడపప్పు నివేదన పెడితే అంత ఫలితం. అది కూడా చేత కాదన్నప్పుడు ఒక పాలు గ్లాసులో వేడి చేసిన పాలు కాస్త పంచదార వేసి దేవుడికి నివేదన పెట్టవచ్చు. అది కూడా మనం పెట్టలేకపోతే ఒక అరటి పండు స్వామి దగ్గర పెట్టి ధ్యానం చేసి నమస్కారం చేస్తే మహానివేదన పెట్టినంత ఫలితం వస్తుంది. కనుక అటువంటి కదలీ వృక్షాన్ని మనం స్వామికి ఆ అరటి పండు నివేదన పెట్టాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందటానికి భారతీయ సాంప్రదాయంలో సులభమైనటువంటి మార్గం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమశివాయ, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ విధంగా ప్రతిరోజు మనం చేసేటువంటి పనులలో మానసికంగా స్మరిస్తూ ఉండాలి, భగవన్ నామం చేస్తూ ఉండాలి. త్యాగరాజస్వామి వారు కూడా 96 కోట్ల రామనామ సంకీర్తన 40వ సంవత్సరానికి పూర్తి చేశారు. ఈ కాలంలో లక్షలు సంపాదిస్తున్నాం కానీ లక్ష్యాన్ని చేరలేకపోతున్నాం, లక్షణంగా ఉండలేకపోతున్నాం. కనీసం భగవత్ నామాన్ని ఆ మంత్రాన్ని లక్ష జపం కూడా చేయలేకపోతున్నాం. కనీసం ఈ భగవన్ నామస్మరణ మనం చేస్తూ ఉన్నాం, భగవత్ కథలు వింటూ ఉన్నాం. మనం పూజా కార్యక్రమంలో స్వామివారికి అరటిపండు నివేదన పెడుతూ ఉంటాం. మామూలుగా అరటిపండు తాంబూలానికి పనికిరాదు. ఎందుకని అనగా విత్తనం లేదు కదా. పూర్వం దూర్వాసో మహర్షి గారు తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఇంద్రుని యొక్క కుమారుడు తిలోత్తమ ఇద్దరు కూడా ఆ దూర్వాసో మహర్షి గారు జపం చేసేటువంటి తపస్సు చేసేటువంటి ప్రదేశానికి వచ్చారు. కామక్రీడలతో భోగాలతో అనుభవిస్తూ ఉన్నారు, ప్రియంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతవరకు కూడా జై చింతాయాం ఇది ధ్యానం, ఆయన యొక్క ధ్యానం చేస్తూ ఉన్నారు, భగవన్ నామస్మరణ చేస్తూ ఉన్నారు, మానసికంగా తపస్సు చేస్తూ ఉన్నారు. కాస్త కలకల వినబడింది, అంటే శబ్దం వినబడింది. చూచారు ఆ స్త్రీ పురుషులను చూడంగానే దూర్వాసో మహర్షికి గారు కూడా కాస్త మనోవికారం కలిగింది, కామవికారం కలిగింది. వెంటనే భార్గవత్ శవన ఆప్నువాన ఔరవ జామదగ్ని పంచారుషయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రం అంటాం. ఆ శ్రీవత్సస గోత్రంలో శవన మహర్షి గారి యొక్క కుమార్తె ఉన్నది. ఆమెని వివాహం చేసుకుంటాను అని ఈ దూర్వాసో మహర్షి గారు శవన మహర్షి గారి దగ్గరికి వెళ్ళారు. తప్పకుండా మా అమ్మాయి కాస్త నోరు పెద్దగా ఉంటుంది, ప్రియంగా మాట్లాడిన ఆయన అన్నారు. మామూలుగా దూర్వాసో మహర్షి గారు చాలా కోపం. ఒకనొక సమయంలో ఆయన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు దూర్వాసో మహర్షి గారికి, అదేవిధంగా శవన మహర్షి గారి యొక్క కుమార్తె అయినటువంటి కందలికి వివాహం జరిగింది. ప్రియంగా ఉన్నారు, రోజులు గడుస్తూ ఉన్నాయి, ఈయన తపస్సు చేస్తూ ఉన్నారు. భార్య పిలిచింది, అది వినపడల. మనం చూడండి, మనం జపం చేస్తూ ఉంటాం పూజామందిరంలో, ఎవరు ఫోను చేశారు, ఎవరు ఇంటికి వచ్చారు, ఇంట్లో ఆడవాళ్ళు ఏ పోపు పెట్టారు, ఏది వండుతున్నారు అని మనం తెలుసుకుంటాం ఆ వాసన వల్ల. కానీ పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయం. భగవంతుడితో లయమైపోవాలి. అలాగా తన్మయత్వంగా జపం చేస్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి ఏ వాసన మనకి రాదు. ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తూ ఉన్నా, ఫోను మోగినా, అవేమీ మనకి వినపడదు. భగవంతుడితో లయం అవుతూ ఉంటాం. ఆ విధంగా దూర్వాసో మహర్షి గారు తపస్సు చేస్తూ ఉన్న సమయంలో వారి భార్య అయిన శివన మహర్షి గారి యొక్క కుమార్తె కందలి పిలవంగానే ఆయన పలకల కోపం వచ్చింది. వెంటనే ఆ దూర్వాసో మహర్షి గారు తపప్రభావంతో కళ్ళు తెరవంగానే చింతపిక్కలలాగా ఉందన్నమాట ఆయన యొక్క నేత్రములు. అగ్నిహోత్రములుగా ఉన్నాయి, ద్వాజ్వల్యమానంగా ఉన్నాయి. ఆ వేడి దృష్టితో, ఆ దృష్టి చూడంగానే వేడి అంతా కూడా ఆ కందల మీద పడి ఆమె భార్య భస్మం అయిపోయింది. అయ్యో మామగారు ఏమనుకుంటారో ఏమిటి అనుకొని మళ్ళీ చేతిలో నీళ్లు పోసుకొని కమండలంలో ఉన్న నీళ్లు ఆ భస్మం మీద చల్లంగానే అరటి చెట్టుగా వచ్చారు. అందుకని కదలి అనేటువంటి నామం వచ్చింది. కనుక ఆ శివన మహర్షి గారు తన అల్లుడు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని, ఆయన చేసినటువంటి పనిని తెలుసుకొని ఈ కదలీ పండు, అరటి పండు ఎవరైతే భగవంతుడికి నివేదిస్తారో వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు తొందరగా తీరుతాయని చెప్పారు. కనుక అరటిపండు భగవంతుడికి నివేదన చెయ్యాలే కానీ తాంబూలానికి పనికిరాదు. విత్తనం ఉన్నదే తాంబూలం ఇవ్వాలి. కనుక ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి పూజా కార్యక్రమాలలో ఆ అరటిపండ్లు కదలీ ఫలాలు, దానినే రంభాఫలము కూడా అంటారు, ఆ పండు దేవుడికి నివేదన పెట్టండి. కనీసం ఒక పాలు గ్లాస్ అయినా పెట్టచ్చు, గ్లాసులో పాలు పోసి దేవుడికి నివేదన పెట్టవచ్చు. పూర్వకాలంలో మహానివేదన పెట్టేవారు, రోజు అన్నం వండి పెట్టేవారు. అలా మనం చేయలేకపోతున్నందువల్ల మహానివేదన పెట్టలేకపోయినా కాస్త పానకం వడపప్పు నివేదన పెడితే అంత ఫలితం. అది కూడా చేత కాదన్నప్పుడు ఒక పాలు గ్లాసులో వేడి చేసిన పాలు కాస్త పంచదార వేసి దేవుడికి నివేదన పెట్టవచ్చు. అది కూడా మనం పెట్టలేకపోతే ఒక అరటి పండు స్వామి దగ్గర పెట్టి ధ్యానం చేసి నమస్కారం చేస్తే మహానివేదన పట్టినంత ఫలితం వస్తుంది. కనుక అటువంటి కదలీ వృక్షాన్ని మనం స్వామికి ఆ అరటిపండు నివేదన పెట్టాలి.
దంతంబుల్ పడనప్పుడే తనువు నందు ఆరోఢి ఉన్నప్పుడే కాంతా సంగము రోజనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేరు చరింపునప్పుడే కురుల్ వెలవెల కానప్పుడే నేను తలంపుగా బలయుగా శ్రీకాళహస్తీశ్వర.
చక్కగా ఆరోగ్యం బాగుందనుకోండి అప్పుడు కృష్ణ అంటే పర్వాలేదు, దంతాలు పటుత్వంగా ఉంటాయి. కాస్త వయసు దాటిన తర్వాత కృష్ణ అన్నప్పుడు నకారం పలగదు, కృష అంటాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం అనగా మన యొక్క శరీరం మన అధీనంలో ఉన్నప్పుడే మనం యథావిధిగా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి. మన వృత్తిని కూడా చక్కగా తపస్సులాగా చేస్తూ ఉండాలి. మనం అనుకుంటాం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం ఏదో చేయాలనుకుంటాం. పుణ్యస్స ఫలమిచ్చంతి పుణ్యన్యచ్చంతి మానవాహ నా పాప ఫలమిచ్చంతి పాపం కురువంతి యత్నత. ఆ పూజ చేద్దాం, ఆ దానం చేద్దాం అనుకుంటాం కానీ చెయ్యం. దానివల్ల పాపం పెరిగిపోతోంది, పుణ్యం నశిస్తోంది. మనకి పాపం వద్దనుకుంటాం కానీ అనుకోకుండా అప్రయత్నంగా అదే చేస్తూ ఉంటాం. కనీసం నవగ్రహ దోషాలు తొలగటానికి శంకరోతీతి శంకర పరమశివుడు శుభములిచ్చేటువంటి వారు కనుక కనీసం ఒక 9 రోజులలో భావనగా పెట్టుకొని దీక్షగా నవసంఖ్య పూర్ణ సంఖ్య కదా మట్టితో శివలింగం తయారు చేసుకొని ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోవటం చాలా విశేషం. ప్రాతర్లింగము మాపతే రహరహస్సందర్శన స్వర్గదం. మీరు స్వర్గానికి వెళ్ళాలనుకుంటే పొద్దున పూట అభిషేకం చేసుకోవాలి. ఒక దేవాలయానికి వెళ్ళండి, ఒక గురువుల్ని దర్శించండి, స్వర్గలోకానికి వెళ్తారు. మధ్యాహ్నే హయమేధ పుణ్య ఫలదం. మధ్యాహ్నం పూట దేవాలయానికి వెళ్ళినా వ్రతం చేసినా గురువులకి నమస్కారం చేసినా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. సాయంత్రనే మోక్షం. సాయంత్రం పూట 4 గంటల దగ్గర నుంచి 5:30 ఆ ప్రాంతం వరకు కూడా ఆ వ్రతం కానీ జపం కానీ దేవాలయానికి వెళ్ళటం కానీ గురువుల దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుంది. భానోరస్తమయే ప్రదోష సమయే పంచాక్షరారాధనం. సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్రాలు రాని సమయంలో ప్రదోష పూజ అంటారు. ఎర్రగా ఉంటుంది మబ్బు, ఆ సమయంలో ఒక వ్రతం కానీ అభిషేకం కానీ జపం కానీ దైవ దర్శనం కానీ గురు దర్శనం కానీ చేసుకుంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ 3 పూటల ఫలితం వస్తుంది. గ్రాహ్యతే ఇది గ్రహాహ. గ్రహాలు మనల్ని పట్టుకుంటూ ఉన్నాయి. మనం చూడండి మన శరీరంలో కూడా 9 రకాలుగా ద్రవాలు లిక్విడ్స్ తిరుగుతూ ఉంటాయి. రక్తం దానిలో థిక్కు లైటు ఉంటుంది, ముదురు ఉంటుంది, లేత ఉంటుంది. చీములో కూడా ముదురు ఉంటుంది, లేత ఉంటుంది. మీరు అనుకోకుండా తలుపు వేసేటప్పుడు చెయ్యి ప్రెస్ అయ్యి దానిలో ఇరుక్కొని అక్కడ నల్లబడిపోతుంది చర్మం, అంటే శనికి సంబంధించింది. చంద్రమా మనసో జాత, శృతి బాగా చెబుతోంది. మనం 10 నిమిషాలు బాగున్నాం, 11వ నిమిషం ఆదుర్దా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావమే. కనుక నవగ్రహ దోషాలు తొలగటానికి ప్రతిరోజు జపం చేసేవారు పూర్వకాలంలో అభిషేకం చేసుకునేవారు. కనీసం వారానికి ఒకరోజైనా సరే శనివారం నాడు సాయంత్రం పూట చిన్న మట్టితో శివలింగాన్ని తయారు చేసి పంచామృత అభిషేకం ఓం నమశివాయ అంటూ చేస్తే చాలు, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. పంచామృతములు అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. పంచదార ఘన పదార్థం కదా, మరి పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నీ ద్రవ పదార్థం. మామూలుగా మనం చూడండి బొగ్గు రాళ్ళు ఉన్నాయిగా, సున్నపు రాళ్ళు ఉన్నాయిగా, అలాగే గంధకపు రాళ్ళు ఉన్నాయిగా కొండలు. ఈ తీపిగా ఉన్న రాళ్ళు కూడా హిమాలయ పర్వతాల దగ్గర ఉంటాయి. శర్కర అనగా ఇంచుమించు ఒక గులకరాయిలాగా ఉంటుందన్నమాట. అటువంటి రాళ్ళు తీపిగా ఉంటాయి. ఆ హిమాలయ పర్వతాలలో సెలయేర్లు పడుతూ ఉంటాయి, కొండ మీంచి జారుతూ ఉంటాయి. ఈ రాళ్ళు ఆ నీటికి కరిగి తీపిగా ఉన్నటువంటి నీరుగా అయిపోతుంది. ఆ నీరు తీసుకుని వచ్చి అభిషేకం చేయాలి.
అలా మనం వెళ్ళలేము కనుకనే పంచదార స్వామివారి మీద వేసి కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరి నీరుతో ఆ పంచదార కరిగిపోతుంది. నిజంగా అది కూడా తప్పే. పంచదార మెత్తగా పౌడర్గా చేసుకొని నీళ్లు పోసి అప్పుడు ఆ ద్రవంతో అభిషేకం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు చేయకపోయినా శనివారం నాడు సాయంత్రం పూట మట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని పంచామృతాలతో అభిషేకం చేసిన మాత్రమునే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలుగుతాయి. ఏమండి ఆ రోజే ఎందుకు, సోమవారం చేయవచ్చు కదా, మాకు గురువారం ఇష్టం అండి అనుకుంటాం మనం మామూలుగా. శనివారం నాడు కైలాసలోకానికి ఈ 33 కోట్ల దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల్ని చూచి నమస్కారం చేస్తారు. మనం చూడండి, ఒక పని జరగాలంటే కింద నుంచన్నా పైకి వెళ్ళాలి, పైనుంచన్నా కిందకి రావాలి. కనుక ఆ నవగ్రహాలు దేవతలు అందరూ కూడా కైలాసలోకానికి వెళ్ళి స్వామికి నమస్కారం చేస్తూ ఉన్న సమయంలో మనం మట్టితో శివలింగాన్ని తయారు చేసుకుని అభిషేకం చేస్తూ ఉంటే మన తండ్రి జగతఃపితరో వందే పార్వతీ పరమేశ్వరు, ఆ పార్వతీ పరమేశ్వరులు నైనా భూలోకంలో ఫలానా చోట మా పిల్లవాడు అభిషేకం చేస్తున్నాడు, ఓ నవగ్రహ దేవతల్లారా మీరు వారి వైపు జాగ్రత్తగా ఉండండి, వారి వైపు వెళ్ళమాకండి అంటాడు. సహజమేగా పిల్లవాడు అల్లరి చేస్తే కొడతాం, మళ్ళీ దగ్గరే తీసుకుంటాం కదా. ఆ విధంగా ఎన్నో దోషాలు చేసినా ఆ దోషాలు తొలగటానికి అభిషేకం చేస్తున్నాడు అని జగత్తుకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు మనం అభిషేకం చేసే సమయంలో చూసి ఆ నవగ్రహ దేవతలకి చెబుతారు. కనుక ఒక్కసారి ఆ నవగ్రహ దేవతల్ని స్తోత్రాన్ని మనం పఠించి ఆ నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాం. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః.
ఇంతవరకు మీరు విన్నారు గోపీకృష్ణ కురవి గారి ఆధ్యాత్మిక తరంగాలు కార్యక్రమం September 18, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.